ద్వైపాయనం అంటే ద్వంద్వం ఉన్నటువంటిది అంటే ఏంటి? ఇది తెలుస్తుంది, అది తెలుస్తుంది. అందుకే అతనికి దుఃఖము ఉంది, సుఖము ఉంది. సుఖమహర్షి వెళ్ళిపోతుంటే మరి ఆయన ఏడ్చాడు కదా, మరి దాని అంతరార్థమేంటో ఇప్పుడు మనం డిస్టర్బ్ కావద్దు. ఫండమెంటల్స్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను నేను. కృష్ణ ద్వైపాయనం అంటే ఏంటి? ద్వంద్వం ఉంది, రాత్రి ఉంది, పగలు ఉంది. ఇదంతా విన్నప్పుడు మీకు హుషారు వచ్చేసి నేను ఆత్మని అనుకుంటారు, బయటికి వెళ్ళిపోగానే నీరసపడిపోతారు. ఇక్కడ సింహమే, అక్కడికి వెళ్ళేసరికి మేక. అక్కడ నిత్య జీవితంలో ఆ సింహంలాగా గర్జించండి. గర్జించటం మొదలెట్టి మేకల్ని తినేయకండి. ఎందుచేతంటే అవి కూడా మేకలు కాదు, అవి కూడా సింహాలే. వాటికి తెలియడం లేదు అంతే. అందుచేత మీరు సింహం అయిపోయి అవి మేకల్లాగా కనిపించాయనుకోండి, మీకేం దృష్టి రాలేదని అర్థం. అర్థమైందా? గొర్రెల్ని తినడానికి సింహం ఎగిరింది, కానీ గొర్రెల్ని తినలేదు. కానీ ఎవరిని పట్టుకుంది అది? సింహం పిల్లని పట్టుకుని తిన్నదా, లేకపోతే దాని అసలు స్వరూపాన్ని గుర్తు చేసిందా? మరి మీరు అది చేయాలి. అంతే తప్ప మీరు బయటికి వెళ్ళిపోయాక మీరందరూ నేను చెప్పినట్టు వినండి, వాళ్ళు మేకలు అవ్వాలి, మీరు సింహం అవ్వాలి, కుదరదది. వారిని జాగృతం చేయాలి. వయం రాష్ట్రే జాగృయామా పురోహితాహ. అందుచేత అన్ని కోణాలలోనూ మీరు ఆలోచించటం నేర్చుకోవాలి. ద్వైపాయనం అంటే అర్థం అది. ద్వంద్వంలోనే ఉన్నాడు, కానీ వాడికి అవగాహన ఉంది. నేను ఎలాగైతే ద్వంద్వంలో ఉన్నానో అందరూ కూడా అదే ద్వంద్వంలో ఉన్నారు, ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు అని. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇంకా యుద్ధం చేయాలి. దేనితో యుద్ధం చేయాలి? ఈ ద్వంద్వ ప్రవృత్తితో యుద్ధం చేయాలి. మహాభారత యుద్ధంలో అర్జునుడు పాత్ర వేయాలి. అందుచేత మీరు చేతనత్వపు నాలుగు పాత్రలలో ప్రస్తుతం అర్జునుడి పాత్రకి సిద్ధమవుతున్నారు, యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అర్జునుడి పాత్ర నుంచి ఎక్కడికి రావాలి మీరు? వ్యాసుడి పాత్రలోకి వస్తారు. వ్యాసుడి పాత్రలోంచి ఎక్కడికి వెళ్తారు? జగద్గురువు యొక్క పాత్రలోకి వస్తారు. జగద్గురువు పాత్రలోకి వచ్చేశాక చేసేదేం లేదు, చేసేదేదో ఆ జగద్గురు చేతనత్వమే చేస్తుంది. అందుచేత ఈ ధ్యాన శ్లోకంతో మొదలుపెట్టాడు భాగవత మహత్యం. ఒక శ్లోకంలో ఇదంతా చెప్పాడు. అందుచేత మళ్ళీ ఆ శ్లోకాన్ని నాతో పాటు ఉచ్చారణ చేయండి, నేను చెప్పాక అది పలకండి. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే ప్రథాసుతం. అత ప్రథమోధ్యాయ. దేవర్షి నారదుడు భక్తిని కలుస్తాడు. ఇది ప్రథమాధ్యాయంలోని విషయం. దేవర్షి నారదుడు అంటే మూడు లోకాల్లోనూ సుఖంగా తిరగగలిగేవాడు. గాయత్రి మంత్రోచ్చారణ చేసేవాళ్ళందరూ కూడా నారద స్థితిలోకి వెళ్ళేవాళ్లే. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఇంకో జన్మలో, లేకపోతే ఇంకొన్ని జన్మల తరువాత గాయత్రి మంత్రోచ్చారణ చేసే వాళ్ళందరూ కూడా ఏ స్థితికి వెడతారు? నారద స్థితిలోకి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని మీరు రోజు గంట జపం చేయమన్నాను కదా, ఈ భావనతో చేసుకోండి. నారద స్థితికి వెళ్తారు మీరు. గాయత్రి మంత్రం చేసే వాళ్ళందరూ కూడా నారద స్థితికి వెళ్తారు. అందుచేత గాయత్రి జపం యొక్క అతి ముఖ్యమైన ఫలితము ఏమిటి అంటే సద్గురు ప్రాప్తి. నారదుడు ఎవరికి గురువయ్యాడు? తరువాత అన్నీ వస్తాయి. మీరు గాయత్రి చిత్రావళి, పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రచించినటువంటిది కనుక జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే పుస్తకాలన్నీ మీరు దుమ్ము దులిపి బయటికి తీయండి. గాయత్రి చిత్రావళిలో మొదటి బొమ్మే గాయత్రి మంత్రం, దాని తరువాత బొమ్మ సద్గురు ప్రాప్తి అంటే నారద ప్రాప్తి. నారదుడు ఎవరెవరికి లభించాడో వాళ్ళంతా మహామానవులు అయిపోయారు, లేదా భగవంతుడిలో ఐక్యమైపోయారు. నారదుడు రావణాసురుడితో కలిశాడు, రావణాసురుడు రాముడితో ఐక్యమైపోయాడు, కంసుడితో కలిశాడు, కంసుడు కృష్ణుడిలో కలిసిపోయాడు. అందుచేత నారదుడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చినా వాళ్ళు నారాయణతత్వంలో లీనమైపోతారు. మీరు ఆ నారాయణతత్వంలో లీనమైపోతారు కనుకనే అస్తమానం ఏమంటూ ఉంటాడాయన, నారాయణ నారాయణ అంటే ఏంటి? అసలు రూపు దాల్చిన నారాయణతత్వం నారదుడు. నారము అంటే నీరు అని అర్థం, దా అంటే ఇచ్చేవాడు, అంటే నీళ్ళని ఇచ్చేవాడనా? నీ దాహాన్ని, ఏ దాహం ఉంటే ఆ దాహాన్ని తీర్చేవాడు. దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకు నారదుడు మధ్య మధ్యలో వచ్చేస్తూ ఉంటాడో, నారదుడు వస్తే కానీ నారాయణతత్వం అర్థం కాదు. ఆయనే మూర్తీభవించిన నారాయణతత్వం. అతని దగ్గర ఉన్నటువంటి వీణ ఏంటి? మహతి, భూర్భువస్వః, తర్వాత మహః. మహః అనేది ఈ మూడు లోకాల తర్వాత వచ్చేది. ఆ వీణ వాయిస్తూ ఉంటాడు అంటే ఏంటి? మూడు లోకాలకి అతీతమైన స్థితిలో ఉంటాడు. అతను భక్తిని కలిసాట, అది మనం చదవబోతున్నాం. ఇప్పుడు భక్తి అంటే ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు సూర్యుడి యొక్క 7 కిరణాలలో 6వ కిరణం భక్తి. 4 స్థితులలోంచి మీరు అంచెలంచెలుగా వెళ్ళాలి. నీవు మొదట అర్జున స్థితికి రావాలి. నీవు అర్జున స్థితి నుంచి వ్యాపస్థితికి రావాలి, వ్యాసస్థితికి రావాలి. నీవు వ్యాసస్థితి నుంచి వ్రజభూమిలో పుట్టినటువంటి శ్రీకృష్ణ స్థితికి రావాలి. నీవు అక్కడి నుంచి నారాయణతత్వానికి వెళ్ళిపోవాలి. అందుచేత నారాయణతత్వంలో ఉన్నవాడే కదా మిమ్మల్ని నారాయణ దగ్గరికి తీసుకెళ్ళగలడు. అందుచేత నారదుడు ఈ స్థితి గురించి చెప్పినప్పుడు సూటిగా ప్రవేశిస్తాడు. అంచేత మీకు కనుక మీ పాత్ర మార్చుకోగలిగే మానసిక స్థితి వస్తే ఇప్పుడే మీరు నారదుణ్ణి గురువుగా వరించేయవచ్చు. నారదుడు ఎవరెవరికి గురువయ్యాడో వాళ్ళందరూ అద్భుతమైన వ్యక్తులుగా మారారు. నారదుడు ఎవరెవరికి గురువయ్యాడు? వాల్మీకి తెలుసు కదా, ధ్రువుడు, ప్రహ్లాదుడు, వీళ్ళని స్థితికి తీసుకెళ్లిన వాడు నారదుడు. అందుచేత ఆ స్థితికి వెళ్ళేటటువంటి స్థాయిలో మీ పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పాత్ర మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, కాల్ షీట్స్ ఇస్తారా ఇవ్వరా అన్నది మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్ళాడు డైరెక్టర్. ఐఆమ్ నాట్ ఫ్రీ, నేను ఆ సినిమాలో నటిస్తున్నాను, ఆ సినిమాలో నా నటన పూర్తయ్యాకే ఈ వేషం వేస్తాను అనొచ్చు. లేదా ఏం చేయొచ్చు, దీనికి సమయాన్ని ఇవ్వచ్చు వాడు. కానీ ఆ కాల్ షీట్ మానుకుని దీనికి సమయం ఇవ్వలేడు అన్నది మీకు అర్థమైందా? తెలుసా మీకు ఇది? నేను చెప్తున్న భాష అర్థమవుతోందా మీకు? సినిమా భాషే చెప్తున్నాను నేను. హీరోలు 2-3 సినిమాల్లో పనిచేస్తూ ఉంటారు, కాల్ షీట్స్ ఇస్తారు. ఇంకో సినిమాలో వాడు నటించాలి. ఇంకో సినిమాలో ఎప్పుడు నటించగలడు వాడు? దానికి ఎక్కువ సమయం ఇవ్వాలి, లేకపోతే ఇందులో ఏదో ఒక సినిమాని వాడు పూర్తి చేసేసుకోవాలి.